రానున్న 4 సంవత్సరాలలో ఒక విశేషమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. అది గుర్తుంచుకోండి. టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ 4 సంవత్సరాలు. ఇది చాలా జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాకు అనుకూలంగా ఉంటే చేస్తాను, కుదరలేదు. అనుకూలంగా ఏమి ఉండవు, అనుకూలంగా లేదు కనుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం మనం. ఇది 3 రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు ఈ 4 సంవత్సరాలలో పూర్తి చేసేయాలి. చేసిన తర్వాత 2011 సెప్టెంబర్ 11 న్యూస్ పేపర్లో చాలా ప్రసిద్ధి చెందింది. తెలుసా మీకు ఏం జరిగింది ఆ రోజు? ఎగిరిపోయింది. అదే సెప్టెంబర్ 11 2011 సంవత్సరం మనం ఏదైనా చేయగలిగితే చేయగలుగుతాం. మనం చేయలేకపోతే మన ద్వారా ఆ పని జరగదు. పని జరుగుతుంది, మన ద్వారా జరగదు. క్లియర్? చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ఆధ్యాత్మీయత గురించి మాట్లాడటం లేదు, దేవుడు గురించి మాట్లాడటం లేదు, ధర్మం గురించి మాట్లాడటం లేదు, మానవ జాతి యొక్క ఉన్నతి గురించి మాట్లాడుతున్నాను. అది మీకు మళ్లీ మళ్లీ నేను ఈనాడు చెప్పేటటువంటి విషయాన్ని మీరు విని వెళ్ళిపోతే కుదరదు. నేను మళ్లీ 12వ తారీఖు పూర్ణిమ రాత్రి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోపల ఇవాళ నేను చెప్పింది మీ బుర్రకు ఎంత ఎక్కింది అన్నది మీరు మదించుకోవాలి. మీకు అవగాహన కావటమే ఆధ్యాత్మికత అంటే ఏమిటో, మొట్టమొదటి మార్పు మన ఆలోచన విధానంలో రావాలి. మనకి ఆలోచించడం చేత కావటం లేదు. బానిస బ్రతుకులు బతుకుతూ బానిసత్వ పోకడలు అలవాటైపోయిన మనకి బానిసత్వము లేకుండా జీవించటం ఎలా అనేది పూర్తిగా మర్చిపోయాను, పూర్తిగా మర్చిపోయాను. మీరు అనుకుంటున్నారు మీరు స్వాతంత్రం ఉందని, మీకు ఏ స్వాతంత్రం లేదు. భావ స్వాతంత్రం కూడా లేదు మీకు. దమ్ము లేదు మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పుకోవటానికి. ఉందా దమ్ముందా మీకు? పక్కవాడు ఏమనుకుంటాడు మనకి ఎందుకు లేదు? పాయింట్ అర్థం చేసుకోండి. నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే భావ దాసత్వము పోవాలి, గురు దాసత్వము రావాలి. మైక్ వద్దమ్మా, మైక్ నాట్ పెర్మిటెడ్. ముందు మీ ఆలోచన విధానంలో స్వాతంత్రం రావాలి. 1857లో మొట్టమొదట స్వాతంత్ర శంఖారావం చేశాక 150 సంవత్సరాలు అయినా ఈనాడు కూడా నా పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించుకుంటాను అనేటటువంటి భావదాసత్వం మనకందరికీ ఉన్నది. 150 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇంగ్లీష్ పట్టుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ పట్టుకుని వెళ్లాడతావో నీ పిల్లవాడికి విషయము అర్థము కాదు. తెలుగులో చెప్తేనే అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చెప్తే ఏమర్థం అవుతున్నాయా? ఏమర్థమవుతుంది? కానీ అది మీ బుర్రలకి ఎక్కటలే. మదర్ టంగ్, మాతృభాష. జనని జన్మభూమి ఇచ్చా ఐ డోంట్ నో, మీకు అసలు మాత్రం భాషకే విలువ ఇవ్వటం రాదు. కాస్త చదువుకున్న వాళ్ళు ఇద్దరు మాట్లాడితే ఇంగ్లీష్ మాట లేకుండా మాట్లాడుకోలేరు. అంతకంటే భాషా దారిద్ర్యము ఇంకోటి ఉండదు. భగవంతుణ్ణి తర్వాత పొందుతాం. మీకంత దమ్ముందా? భగవంతుణ్ణి చూసి అంత దమ్ముందా? అసలు భగవంతుడి మీద మీకు ప్రేమ ఉండి ఏడ్చిందా? ఏంటి ఉందా? ఎందుకు వస్తున్నారు తిరుపతికి? భగవంతుడి మీద ప్రేమ కాదు. మీరు ఏదో కోరిక కోరుకున్నారు, ఇవ్వకపోతే తంతాడు. తంతాడు కనుక కొంతమంది గురువులు ఉంటారు నాలాంటి వాడు, ఏమి తన్నాడు, వేషాలు వేసేస్తారు. రెండు రకాల వేషాలు వేస్తారు మళ్ళీ అక్కడ. ఒకటి ఏంటంటే అసలు పట్టించుకోరు, రెండెవరు మమ్మల్ని ఇంకేమంటారు మాస్టారు అని గంటలు గంటలు లెక్చర్లు కొడుతూ ఏం చేయమంటున్నాను అని నేను చెప్పాక మళ్ళీ అడుగుతారు. ఏంటి పాయింట్ అర్థమైందా? చాలా క్లియర్గా చెప్తున్నాను ఈనాడు. మీకు ఉన్న సర్వస్వము నేను చెప్పే కార్యక్రమాలకు ఇచ్చేయగలిగితే ఇచ్చేయండి, తర్వాత మీరు ఎలా జీవిస్తారు నన్ను అడగండి. నాకు తెలియదు మీరు ఎలా జీవిస్తారు, మీ కర్మది, నన్ను అడగద్దు. మీరు నాకు నా గురువు మీద నమ్మకం ఉంది, నన్ను నేను జీవిస్తున్నాను. మీకు మీ గురువు మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. ఉంది మాస్టారు అనకండి, అబద్ధాలు మాత్రం చెప్పకండి, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. భావదారిద్ర్యం గురించి చెప్తున్నాను నేను. మీకు భగవంతుడు అక్కర్లే, భగవంతుణ్ణి మీ సేవకులుగా మీరు చూసుకుంటున్నారు. ముందు ఆ భగవంతుణ్ణి మీ సేవకులుగా చూసుకునేటటువంటి విచిత్రమైనటువంటి అసహ్యకరమైనటువంటి ఆలోచన నుంచి బయటపడండి. నా వాళ్ళతో నేను చెప్తున్నాను, కోరుకోవద్దంటే నాకు టైం లేదు. పాయింట్ అర్థం అవుతుంది కానీ మీకు రెండు పాయింట్స్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నా. మీకు నమ్మకం ఉంటే నాకు ఫోన్ చేసి, ఎవడు ఫోన్ ఎత్తినా మీ పాయింట్ చెప్పేసుకుంటే జరిగిపోవచ్చు. నేను గ్యారంటీ ఏమిటలే జరగవచ్చు. మాస్టర్తోనే మాట్లాడాలని ఇంకా మీరు ఒక పిచ్చి వేషాలు వేస్తున్నారు. టైం ఉండాలిగా మాస్టర్కి. మీరు చేయరు, నన్ను చేయనివ్వరు. అంటే అమ్మ పెట్టదు, తర్వాత ఏం చేస్తుంది, అడుక్కు తినానివ్వదు అన్నట్టు నేను ఆ పరిస్థితి. మీరు చెయ్యరు, నన్ను చేసుకునేవారు. పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తున్నాను. మొట్టమొదట మీకు మీ మాతృభాష మీద, మీరు పుట్టినటువంటి ఆ తెలుగు గడ్డ మీద ప్రేమ ముందు డెవలప్ చేసుకోండి, తర్వాత భగవంతుడి సంగతి ఆలోచిస్తాం. ముక్క ముక్కలు అయిపోతూ ఉంటే రాష్ట్రము అది చాలా గొప్పది అనుకుంటున్నారుగా. పాలిటిక్స్ గురించి నేను మాట్లాడటం లేదు, నాకు పాలిటిక్స్ రాదు. నాకు తెలిసింది ఏంటంటే నా అమ్మ ముక్కలు అవుతోంది, నాకు అర్థమవుతోంది. అది అఖండ భారతం అవ్వాలి అనేటటువంటి మానసిక స్థితి ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తిలో స్వార్థభూయిష్టమైనటువంటి ముక్క ముక్కలుగా జరగగలగటము అనేటటువంటి పరిస్థితి రావటం ఉన్నదే మరి నాకు చాలా బాధ కలిగిస్తుంది. నాకు తెలియదు మీరు బాధపడుతున్నారు లేదు, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ ఫీలింగ్, కానీ బాధపడాలి. మరి బాధ ఉంది మాస్టర్ ఏం చేయాలి? మొట్టమొదట ముందు దేశాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి, మన భాషను ప్రేమించటం నేర్చుకోవాలి. ఇవాళ నేను మీకు చెప్పబోయేటువంటి విషయాలను మీరు మంధన చేసి, మంధన సముద్ర మంధన జరగాలి. ముద్ర అంటే స్టీల్, ముద్ర వేస్తాం అంటాం కదా. ముద్ర అంటే ఏం వేస్తాం? స్టీల్ వేస్తాం. స్టీల్ వేయగానే ఏమవుతుంది? ఆ కాగితం ముక్కకి విలువ వస్తుంది అంతే కదా. హెడ్ మాస్టర్ సంతకం పెట్టిన, ప్రిన్సిపల్ సంతకం పెట్టిన, గవర్నర్ సంతకం పెట్టిన కింద సంస్కృతంలో సా అనే మాట కూడా అని అర్థమిస్తుంది. సా ముద్ర అంటే కీలుతో కూడిన అని అర్థం, అంటే అథారిటీ. ఈ అథారిటీ మనం మూడు రకాలుగా సంపాదించుకోబోతున్నాం. ఇందులో మొదటిది ఏం చెప్పాను, ముందు దేశాన్ని ప్రేమించటం నేర్చుకోండి, కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకోండి, సమాజాన్ని ప్రేమించటం నేర్చుకోండి. ఈనాడు ఉన్న సమాజం ఎలా ఉంది, టీవీ చూస్తూ ఉంటాను నేను, తన భార్య తల నరికేసి నేను సంపేశాన్ని తీసుకెళ్ళి పడేస్తున్నాడు ఒకడు. ఇతర టీవీలో ఉన్నారా కనీసం ఈ సంఘటన, ఏంటంటే చంపిస్తానండి అన్న. ఇంకోటి ఏం చేశాడు, నన్ను ప్రేమించావా నువ్వు కావచ్చు. ఇంకోటేంటి, టీచరు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోలేదు. టీవీలో జరుగుతుంది అదే కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి, అది మీకు వర్తించదనా, మీరు ఆ సమాజంలో లేరన్నా మీ ఉద్దేశం. సిగ్గు వేయాలి కదా అలాంటి సమాజంలో ఉంటుంది. మీకు సిగ్గు ఎందుకు వేయటం లేదు అంటే, అసలు మీరు మానవులుగా జీవించటం లేదు. మీరు కోపం తెచ్చుకుంటే తెచ్చుకోండి, ఐ డోంట్ కేర్. నాకున్నది 3-4 సంవత్సరాలే కనుక మీకు నచ్చేటట్టు నేను మాట్లాడినా, నేను చెప్పింది ఉచితం అనిపిస్తే, ఇది సిగ్గుపడవలసినటువంటి విషయం అనిపిస్తే, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తాను. మీ వరకు వచ్చేంత వరకు ఆగదు. సమాజంలో కుళ్ళు వచ్చేసింది, మాట్లాడితే చంపేసుకుంటున్నారు ప్రతి చోట, అంతే కదా ఫ్యాక్షనిజం. విజయవాడలోనే ఇద్దరు ఆడపిల్లల్ని చంపించారు, ఎందుకంటే నన్ను ప్రేమించటం లేదు. ఇంతే కదా కేసు పెట్టారు. అవును, కేసు పెట్టి ఏంటిట, వాట్ నాన్ సెన్స్. ప్రేమ అంటే అదా, ప్రేమ అంటే నువ్వు ప్రేమించకపోతే చంపేస్తావా, లేకపోతే ప్రేమించేవాడికి ఇష్టమైంది చేస్తావా, ఏం చేయాలి చెప్పు. ప్రేమిస్తే అంటే అర్థం ఏంటి, ఇష్టమైంది చేయాలి. ఇంకేత నీకు ఎవరి మీద అయితే ప్రేమ ఉన్నదో వాళ్ళకి ఇష్టం లేనిది నువ్వు చేయకూడదు. నువ్వు బలవంతం చేస్తే ప్రేమ ఎలా అవుతుంది, పంటతో. అలాంటి సమాజంలో జీవిస్తూ మీరు భగవంతుడి గురించి యాచన ఏ మొహం పెట్టు చేస్తారు, పాయింట్ అర్థమవుతుందా. సిగ్గుపడవలసినటువంటి విషయం మనకు సిగ్గే పట్టం లేదు. ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్, భారతీయ కుక్కలు రానివ్వము అని నోటీస్ బోర్డు ఉంది జపాన్ లో. తెలుసా మీకు అసలు, మరి సిగ్గుపడాలో వద్దా, మరి సిగ్గుపడితే ఏం చేయాలి. చిన్న ముస్లిం వ్యక్తికి ఏదో చేశారని మంట మండిపోయింది డెన్మార్క్, మంట మండిపోయింది. మన ధర్మ గురువులు జైల్లో పెట్టినా మనకి మంట మండటం లేదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. నీకు ధర్మ మార్గంలో చెప్పగలిగేటటువంటి వ్యక్తికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, మీ టీచర్ని ఎవడైనా తిట్టాడు అనుకోండి, మీరు విని ఊరుకున్నారంటే అసలు ఆ టీచర్ దగ్గర విద్య నేర్చుకునే అర్హత లేదు మీకు కాదా. అయితే దీనికి అంతటికి ఏకైక కారణం ఏంటంటే ప్రేమ లేదు, దేశ ప్రేమ లేదు. చెప్పుకోవాలంటే సిగరెట్ తాగటం అలవాట్లేదు, మొదటిసారి తాగుతాడు కళ్ళ మండి నీళ్ళు వస్తాయి, దగ్గుతాడు, తర్వాత వదలరా బాబు చస్తామంటే వదలరా. ఏం చెప్పాడు, సిగరెట్ మీద అలవాటు తెచ్చుకుంటాడు. దేశప్రేమని మనం అలా అలవాటు చెయ్యాలి, చెయ్యాలి అంటే చేసుకోవాలి. నీకే అలవాటు లేకపోతే ఇంకోటి చెప్తే వింటాడే ఏంటి. ఇక మొదటి లక్ష్యం ఈ దేశప్రేమలో అనేక స్థాయిలు ఉన్నాయి. భాగవతంలో కృష్ణుడు కుటుంబం కోసం వ్యక్తిని బలి ఇచ్చేయి అన్నాడు. వాటి అర్థమవుతుంది నేను చెప్తాను, మీరు మీకు అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోండి. ఇంకేదంటే నేను ఎంత గొప్పగా చెప్పాను అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్నది ఇంపార్టెంట్. మననం చేసుకోండి తర్వాత. దేశ ప్రేమ గురించి కృష్ణుడు చెప్తూ కుటుంబం కోసం వ్యక్తిని బలి ఇచ్చే నువ్వు ఉంటున్న పేట కోసం నీ కుటుంబాన్ని బలి ఇచ్చే ఇది చేసి చూపించారు భాగవతంలో మహాభారతంలో స్వామి ఏకఛత్రపురంలో కుంతీదేవి ఆమె పిల్లలు అడుక్కు తింటున్నారు మామూలు వ్యక్తుల వాళ్ళు మామూలు వ్యక్తులు అంటే ఏకఛత్రపురంలో అడుక్కుంటున్నప్పుడు ఒక కుటుంబం యొక్క అరుగు మీద వసతి ఇచ్చారు ఎవరికి కుంతీదేవికి వాళ్ళ పిల్లలకి ఆ దేశపు ఆచారం మీకు తెలుసు కదా రాజు యొక్క రాజు బకాసురుడితో ఒక ఒప్పందానికి వచ్చాడు బాబు నువ్వు నన్ను చంపుకు తినకు నా ప్రజల్ని చంపుకు తినకు నువ్వేం చేయాలి మేమేం తిండి పంపిస్తాను నువ్వు ఉన్న చోటుకి ఒక వ్యక్తిని అప్పడంలాగా నంచుకోవటానికి పంపిస్తాం మనం ఒడియాలు వేసుకున్నట్టే బకాసురుడికి భోజనంతో పాటు ఒక వ్యక్తి కావాలి అంతేత రాజు దర్బార్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబంలోని సభ్యుడు ఆహారం తీసుకెళ్తాడు ఆహారానికి బలైపోతాడు ఎవరికి బలైపోతాడు బకాసురుడికి బలైపోతాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ కథలో మన కోసం చెప్పారు వాళ్ళు మనము అలా జీవించాలని చెప్పారు నువ్వు అలా జీవించలేకపోతే నువ్వు భారతీయుడివి కాదు నువ్వు విదేశీయుడివి కాదు నువ్వు అవడివో ఆలోచించుకో ఆశ్చర్యవత్ పశ్చతి కచ్చిదైన ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైవ మన్యశ్రుణవతి శ్రుత్వాప్యనం వేదన చైవ ఆశ్చర్యంగా వింటారట ఆహా అలా జరిగిందా కొంతమంది ఏదైనా మ్యాజిక్ జరిగిందనుకోండి ఫోటోలో విభూతి రావటం లేకపోతే క్యాన్సర్ రోగం ఉన్నవాడికి క్యాన్సర్ నివారణ అయిపోవటం మన భారతదేశంలో గురువుల అనుగ్రహంతో ఇంకా బతకడు అనుకున్నటువంటి వాళ్ళు బతికినటువంటి సంఘటనలు ఇప్పటికి ఒకసారి జరిగిందా రెండుసార్లు జరిగిందా జరిగింది కదా చాలా సార్లు జరిగిన గురువుల దగ్గరికి వెళ్తాం మానేసి రేషన్ ఇష్టం అంటే ఎందుకు పడుతున్నారు అర్థమవుతుంది కదా రేషన్ ఇష్టం అంటే అర్థం ఏంటి హేతుబద్ధంగా ఆలోచించడం అవునా కాదా హేతుబద్ధంగా నువ్వు ఆలోచిస్తే వీడు చనిపోతాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఒకసారి కాదు రెండుసార్లు కాదు యుగ యుగాలుగా అనేక వందల సంవత్సరాల బట్టి గురువుల యొక్క అనుగ్రహంతో వాడు బతుకుతున్నాడు అంటే నీ పిల్లల్ని గురువుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ మార్గంలోకి పెట్టకుండా ఈ అడుక్కు తినే చదువులు చదివిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమన్నది మీరు మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి నా దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత మాస్టర్ మా పిల్లవాడికి బాగా చదివా రావాలి నన్నే అడుగుతాడు ఒక పక్క నేను తిడుతూ ఉంటే అది అంటే అర్థమవుతుందా గురువుల్ని మనం అర్థం చేసుకోలే గురువుల్ని మనం ఉపయోగించుకుంటున్నాం వాళ్ళ ప్రేమ వల్ల వాళ్ళు ఉపయోగపడుతున్నారు మీకు తెలియక కాదు మన వేస్తారు వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం ఎలాంటి వాళ్ళం కానీ మన అబ్బాయి తప్పులు చేస్తుంటే మనం ఏం చేస్తాం గెంటేస్తాం ఇంకా తప్పు చేసేవాడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందిట మరి తల్లులకి తెలియాలి అది ఎద్దరైతే ఎన్నిసార్లు వింటారు మీరు ఎన్నిసార్లు చెప్పమంటారు పాయింట్ అర్థమవుతుందా ఏకఛత్రపురంలో కుంతీదేవి పాండవులు ఒక ఇంటి అరుగు మీద ఉన్నప్పుడు ఆ ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఏం చేసింది కుంతీదేవి తన ఒక్క కొడుకుని బలిచ్చేసింది వాడు గెలిచాడు అది వేరే విషయం వాడు గెలుస్తాడని మాత్రం కుంతీదేవి అనుకోలే బాధ్యత అంటే ఏంటక్కడ ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని బలిచ్చేయచ్చు సమాజం కోసం ఒక కుటుంబాన్ని బలిచ్చేయచ్చు మనము మాకు సుఖంగా ఉంటే తప్ప మేమేం చేయం మా వాడికి ఏమవ్వాలి మీరేం చేయలేరు గురువుడికి మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు మోసగించుకోకండి
మరి మోసగించకపోతే ఏం చేయాలి? కనీసం సాధనని చేసుకోండి, మంచి మార్గంలో వ్యక్తిగతంగా జీవించడానికి చేసుకోండి.
యమ నియమ ఆసన ప్రాణాయామం వరకు అందరూ చేసుకోవచ్చు.
మీలో ఎంతమంది రెగ్యులర్ గా చేస్తున్నారు?
ఇద్దరు ముగ్గురు ఎన్నాళ్ళు బట్టి చెప్తున్నాను నేను, ఇవాళ చెప్పానా రెండు నిన్న చెప్పానా?
నిన్న ఏదో చెప్పానా ఇది ఆసనాలు ప్రాణాయామాలు లాంటివి ఏదైనా చేస్తామని మొన్న చెప్పానా? కొన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నాను నేను కదా.
మరి కొన్ని సంవత్సరాలు బట్టి చెప్తా ఉంటే మీకు ఉపయోగపడేది మీరు చేసుకోలేరు, సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగతమైనటువంటి త్యాగాలు చేసే దమ్ము లేదు. మీరు గురువునికి ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ముందు అదే అర్థం చేసుకోండి, గురువు దగ్గర మీరు చాలా త్యాగాలు చేయాలి.
మాట్లాడటం కాదు, గురువుకి దండం పెట్టేస్తాం. దండం పెట్టేసి గురువుల దగ్గర వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళ ప్రేమతో మీ సమస్యలు నివారించుకోండి, ఏమీ తప్పులేదు.
ఏమీ తప్పులేదు. తల్లి తండ్రిని అలా ఇంకవన్నీ అడుగుతాం?
అడగొద్దే నేను అంటే.
కానీ గురువుని అడుక్కునే స్థితిలోనే ఇంకా ఉన్నామే మనం ఇన్నేళ్ళైనా, అది తప్పు. ఒక క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు, పదో క్లాసు ఓకే.
ఇంకా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు దాని తర్వాత మన పిల్లలు, మన పిల్లల పిల్లలు కూడా ఆ గురువుని అడుక్కునేటటువంటి పరంపర ఉండటం తప్ప అసలు ఆ గురువు మానవ సమాజానికి ఏమి చేశాడు? ఎందుకు ఆ గురువుని మనం ఇప్పటికి కూడా పూజిస్తున్నాం?
ఆయన సశరీరంగా లేడు.
మరి ఆయన పేరు మీద మొత్తం భారతదేశంలో ఎన్ని ఆశ్రమాలు నడుస్తున్నాయో నడుస్తున్నాయి.
ఇలాంటి వాళ్ళమైనా మనం,
మనం ఇలాంటి వాళ్ళమైనా మన తప్పులు మనకి తెలియాలమ్మా.
మళ్ళీ మనము స్పష్టంగా విశ్లేషణ చేసుకోలేకపోతే ముందుకు అడగలేమ్మా.
ఇక ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆసన ప్రాణాయామాలు.
ద్వితీయమ నియమాలు, మానసికమైనటువంటి పరిపక్వత లేనిదే ఆసన ప్రాణాయామాలు ఉపయోగపడవు మీకు. ఇప్పుడు పిచ్చి ఎక్సర్సైజ్ లాగా చేయిస్తున్నారు, తప్పది. భారతీయులకి తప్పది, విదేశీయులకి కాదు.
విదేశీయులు కరెక్ట్,
వాళ్ళు దాన్ని ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటున్నారు ఓకే, రోగ నివారణకు ఉపయోగించుకుంటున్నారు ఓకే, విదేశీయులు ఓకే. భారతీయుల యొక్క సంస్కారం ఇంకా చాలా గొప్పది.
అటు అటు పాయింట్ అర్థమవుతుందా? మననం చేసుకోండి వారం రోజులు. మననం చేసుకోవాలంటే ఇది ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టకుండా నేను ఎంత గొప్పగా చెప్పినా, మీరు ఎంతగా చప్పట్లు కొట్టినా దొందుకి దొందే ఏమీ లాభం లేదు. సీరియస్నెస్ తెలుసు. ఇంకా ఫస్ట్ పాయింట్ నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, మన ఆసన ప్రాణాయామాలు విరివిగా మీ కుటుంబ సభ్యులలో చేయించండి. నా పిల్లవాడికి ఆరోగ్యం కావాలండి అంటేనే తప్ప ఆసన ప్రాణాయామాలు ఎందుకు చేయించాలి మీ పిల్లల చేత? మీకు నమ్మకం లేదా ఆసన ప్రాణాయామాలు మంచివని? నమ్మకం ఉంటే చేయించండి, వినరండి. స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు?
వినండి అని మార్పించేస్తున్నారా, పంపిస్తున్నారా? ఏం చేస్తున్నారు పిల్లల్ని? మరి ఇక్కడ ఎందుకు చేయించండి? మీరు ఇక్కడ అలవాటు చేసుకోండి. ఇవాళ ఈ సాయంత్రం నుంచే నేను వెళ్ళిపోయాక ఆసన ప్రాణాయామాలు ఎవరు చెప్తారు? చూసుకో బాధ్యతగా. కానీ ఆశ్రమ నియమాలలో పాల్గొంటూ అది పద్ధతి. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం కాదు. ఓ చోట ఉన్నాం మనం, ఓ అద్భుతమైనటువంటి తీర్థస్థలంలో మనల్ని మాట్లాడుకోవటానికి, విశ్వసించుకోవటానికి అవకాశం ఇచ్చాక వాళ్ళకే మనోవేదన కలగజేస్తే మనమంత డాట్ 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 ఎవరు ఉండరు. చూడండి, అడగండి, తెలియకపోతే అడిగితే చెప్తారు. మనం ఆధ్యాత్మిక విషయంలో అడిగితే వద్దంటారా ఇంకా ఎవరైనా? అయితే కారణం చెప్తారు ఎందుకు వద్దంటున్నారు. ఆ కారణాన్ని బట్టి చేసుకోండి ఆసనాలు ప్రాణాయామాలు. కానీ ఆసన ప్రాణాయామాలతో పాటు ఖచ్చితంగా జరగవలసింది ఏమిటి? యమ నియమముల సాధన. యమ నియమముల సాధన అది ఆ మానసిక సౌర్యము. మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు ఎవడో ఒకడు దాని గురించి చెప్తూ ఉండండి. యమ నియమాలు ఎన్ని ఉన్నా రెండే రెండు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యము, రెండవది ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటి? ఏమి జరిగినా కూడా
భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారము జరుగుతున్నది అనేటటువంటి మానసికత. ఏం జరిగినా యాక్ట్ కూడా అదే. శుకుని చేసే వ్యధవ్యాసాలకి కారణం కూడా కృష్ణుడే అవునా కదా. గత అర్జునుడి కంటే శకునే కృష్ణుడికి ఎక్కువ ఉపయోగపడ్డాడేమో, దుర్యోధనుడే ఎక్కువ ఉపయోగపడ్డాడేమో. అర్థమవుతుందా? ఇంతటి ఏది జరిగినా జరుగుతున్నది ఈశ్వర ప్రణిధానమే. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? ఈ విషయం తెలియదు, ఏది జరుగుతున్నా అది కరెక్టే అనేటటువంటిది నువ్వు నేర్పాలి వాళ్ళకి, ఆ మానసిక స్థితిలోకి తీసుకెళ్ళాలి. అర్థమవుతుంది అందరికీ? మన వాళ్ళు ఇది అర్థమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి, అది చెప్పండి అందరికి. ఈశ్వర ప్రణిధానం సమర్పణ. సమర్పణ ఈశ్వరునికి మనం సమర్పణ చేయలేము, గురువుకి సమర్పణ చేసుకోవటం దీనిక. అయితే ఈశ్వరుడు మనకు కనిపించాడు, గురువు కనిపించాడు. ప్లస్ గురువులో ఉన్నటువంటి పెద్ద గొప్పతనం ఏంటంటే ఆ చేతికాల పరిస్థితులకు అనుగుణ్యమైనటువంటిది చెప్పాడు. ఓ ఎప్పుడో ఏదో యుగన్నాడు రాసినటువంటి వేదాలు ఈనాడు ఎందుకు విలువ కోల్పోయాయంటే ఆ దేశకాల పరిస్థితులకి అవి ఓకే, మార్చుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫారడే కనిపెట్టాడు, నియమం కరెక్ట్. కానీ ఫారడే టైంలో ఉన్నటువంటి రేడియో ఇప్పుడు లేదు, ఇప్పుడు మీ చేతిలో వచ్చింది మొబైల్. సిద్ధాంతం అదే, వేదాలు కరెక్ట్, వేదాలలో చెప్పబడినటువంటి సిద్ధాంతాలు కరెక్ట్. ఆ సిద్ధాంతాలు ఈ దేశకాల పరిస్థితులకి ఎలాగ వినియోగించుకోవాలి అని చెప్పేది గురువుడు. మనకి తెలియదు, మనకంత జ్ఞానం లేదు. వాళ్ళు తపస్సు చేసి సిద్ధి పొంది సాధన చేసి ఆయన వేదాలలో చెప్పినటువంటి వాటికి ఈనాడు నువ్వు ఇలా జీవించాలి. అర్థమవుతుంది కదా? కొంచెం ఆ భావం తెచ్చుకోండి, తాతాత్మం తెచ్చుకోండి. గురువు యొక్క ఆరతికి వెళ్ళినప్పుడు గురువులో లీనం అయిపోండి. తినే కూర్చుంటే ఇప్పుడు క్లాసులో బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్, శరీరం ఉంటుంది క్లాస్లో, మైండ్ ఎక్కడ ఉంటుంది? పోకరి సినిమాకి టికెట్ ఎలా వస్తుంది? లేకపోతే బంగారమా ఇంత సినిమా ఇప్పుడు వస్తుంది? అది ఆలోచిస్తే గుంటూరులో ఒక వ్యక్తి నాతో చెప్పాడు, మాస్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళానండి, మీ పేరు తెలుసుకున్నాను టికెట్ ఇచ్చుకుంది, నా కర్మ అనుకున్నాను. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఎక్కి నా పేరు ఉపయోగపడిందంటే అర్థమవుతుందా? అసలు గురువుని దేనికి ఉపయోగించుకోవాలో కూడా తెలియనటువంటి దద్దమ్మకున్నారు. నీకు టికెట్ దొరకపోతే ఏమైపోతుంది? దానికి గురువు పేరు కావాలా? కరెక్ట్ చేసుకోండి, ఎప్పుడు పట్టే అప్పుడు గురునామాన్ని ఉపయోగించుకోవాలి. మీరు కరెక్ట్గా గురునామాన్ని ఉపయోగించుకోగలిగితే అసలు ఏ భగవంతుడు అర్థలేదు, ఏ భగవంతుడు అర్థలేదు. కానీ ఇలా వాడతాం. హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఆమె చెప్పి నేను మాస్టర్ ఆటో దొరకకపోతే మీ పేరు చెప్పుకుంటామని ఆటో అంటే ఏంటన్నమాట, ఇంట్లో నౌకరికి చెప్తాను తీసుకురా ఆటో తీసుకురా, నువ్వు ఆ పని నాతో చేయిస్తున్నావు అని అర్థం కాదా? మీకు అర్థం అవ్వాలి మీ మానసిక స్థితి ఏమిటి. మీ భక్తి కాదు అది. ప్రాణం పోతున్నప్పుడు ఎప్పుడు పిలిచాడు ఈ గజరాజు? మొదటే పిలవలే, 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఇంకా ఓపిక లేదు నశించిపోయింది అన్న తర్వాత పిలిచాడు. ఇక్కడ టీవీ చూస్తూ పిలుస్తాడు, కుర్రాడు ఇంకా రాలేదండి గురుగారు, మా కుర్రాడు ఇంకా రాలేదండి ఇంట్లోంచి, ఏమైపోయాడు? వీడికి వెళ్ళి బయటకు వెళ్ళి కనుక్కునే ఓపిక కూడా లేదు, గురువు చూసుకోవాలి అంటే గురువు అవడనమాట. అందుకే అలా ఉన్నారు మీ జీవితాలు కూడా. ప్రాణం పోయేటటువంటి పరిస్థితుల్లో, కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితుల్లో గురువుని పిలవటం అనేటటువంటిది అలవాటు చేసుకోండి, చూడండి గురువు ఎలా పలుకుతాడు. ఇప్పుడు పిలవాలో అర్థమైంది కదా, అది ఈశ్వర ప్రణిధానము అంటే అది చెప్తూ ఉండండి. శవాసనం నెరవేస్తారు కదా, అప్పుడు చెప్పండి ఈశ్వర ప్రణిధానం అంటే ఇది అని. అది సాధన చెప్తే బుర్రకెక్కుతుంది. బ్రహ్మచర్యము అంటే భౌతికమైనటువంటి బ్రహ్మచర్యం తప్పదు, అది లేనివాడు ఆధ్యాత్మిక జగతికి ఉపయోగపడడు, అసలు అది మర్చిపోండి. కానీ అక్కడికి మాత్రమే బ్రహ్మచర్యం ఆగదు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అన్ని చోట్ల బ్రహ్మని చూడాలి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుతుల్లో, ప్రతి అణువులో, ప్రతి కణంలో, ప్రతి జీవిలో ఆ భగవంతుడిని చూడటం బ్రహ్మచర్యం. ఇది యమనియమాలలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత చెప్పుకుంటూనే ఉండాలి. మీరు రెండే చెప్పారు మాస్టర్, నేను ఎన్నని చెప్తాను ఒక గంటలో మీకు చూసిగా చెప్తున్నాను. ఆసన ప్రాణాయామాలు యమ నియమాలతో పాటు ఆసనంలో ఉన్నప్పుడు యమ నియమాల గురించి చెప్తూ ఉంది, రాసేస్తూ నోటుకొచ్చినట్టు చెప్పడం కాదమ్మా, రాసుకోవాలి. క్లియర్? ఇది 12వ తారీఖు రాసి నేను చూస్తాను. నేను మీకు ఈ మధ్య నేను ఇంకా మీకు కనిపించని వాళ్ళకి రాదు. 12వ తారీఖు ఇవి మీరు ఆచరించే కదా వచ్చినాయి, ఎందుకు నేను మీరు కూర్చోటం? వెరీ క్లియర్, అర్థమవుతుంది కదా? యమ నియమ ఆసన ప్రాణాయామాన్ని వ్యక్తిగతంగా అద్భుతంగా ఈ వారం రోజుల్లో మీరు నేర్చుకోండి. ఎందుకంటే మీకు అందరికీ వచ్చింది, ఆచరణ లోపం ఉంది, ఈ ఆచరణని సవరించుకోండి. మాకు వీలు పడదు మాస్టర్ మీతో మాట్లాడటానికి, నాకు ఇంకా వీలు పట్టడం లేదు అన్నది మీకు అర్థమైతే ఏంటి జీవితానికి నేను మాట్లాడటం కావాలనే మానేశాను. ఎందుకమ్మా మీతో మాట్లాడుతాను, నేను ఇంత స్పష్టంగా చెప్పాక. ఇంకా ఈ పని మీరు చేసుకోవాలి. రెండవది ఏం చెప్తున్నాను నేను మీకు, ప్రేమ, దేశ ప్రేమ, దేశాన్ని ప్రేమించలేనటువంటి అది. భగవంతుడు ఏం ప్రేమిస్తాడు? భాష మీద అభిమానం. దీని తర్వాత మీరు చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దానికోసమే అసలు ఏమి చెప్పాను, మొట్టమొదటిది ఏంటి అంటే దీనికి అథారిటీ అది. నేను తర్వాత ఎప్పుడైనా మీకు ఆవేదన ఉండి నేర్చుకోవాలనే తపన ఉంటే చెప్తాను. 186,000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి హిమాలయాలలో ఉండేటటువంటి ఋషులు వారి ఆశ్రమాలు భారతదేశంలో విభిన్న క్షేత్రాలకి రావాలని కోరుకుంటున్నాయి, సంకల్పించుకున్నాయి. ఇది అర్థమైందా? విశ్వామిత్రుడు తన శిష్యులతో పాటు తన ఆశ్రమాన్ని భారతదేశంలో ఎక్కడో ఒక చోట దించుతాడు. గ్యారంటీగా ఈ 4 ఏళ్లలో జరిగేది మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ హత్యలు అవి ఎలా పడుతున్నాయో అలాగే మీరు టీవీలో చూస్తారు, ఎదుగో విశ్వామిత్రుడు యొక్క ఆశ్రమం ఫలానా చోట ఉందని, కానీ విశ్వామిత్రుడు ఆశ్రమానికి దానికి ఇలా పట్టి వెళ్ళలేదు. అర్హత సంపాదించుకోవాలి. వంటర్థమైన గురువుల యొక్క ఆశ్రమాలు భూమి మీద ఆవిర్భవించడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళు రెడీగా ఉన్నారు. రావణాసుడు సంపూర్తించున్నాడు, హిరణ్యకశిపుడు సంపూర్తించున్నాడు, రాక్షసులు వేధిస్తున్నారు దేవతల్ని మనుష్యుల్ని. ఎక్కడికి వెళ్తారు? విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఏమన్నాడు విష్ణువు? నేను రావడానికి రెడీగా ఉన్నాను బాబు, మీరు రెడీగా లేరు నన్ను తిప్పుకోవటానికి. అది అక్కడ వస్తుంది గొడవ. మనము రెడీగా ఉండాలి, ఆయనే వచ్చాడు. వస్తే ఏం లాభం? ఇప్పుడు విష్ణువు ప్రత్యక్షం అయ్యి ఇప్పుడు వస్తే మీరేం అడుగుతారు? మా అమ్మాయికి పెళ్లి చేసేయండి అండి, లేకపోతే అది చేసేయండి అని అడుగుతారు తప్ప. ప్రపంచం ఇంత లోపభూయిష్టంగా ఉంది, ప్రపంచానికి మీరు ఏమైనా చేస్తారని అడగటానికి మీరు ఎవరైనా సన్నిధుడై ఉన్నాడా? లేరు. అసలు మీరు అడగటమే చేతలేదు అలాంటివి. అసలు మీకేం కావాలో మీకు తెలియదు. గబుక్కులు ప్రత్యక్షం అడిగితే మీరేం చెప్పలేరు. అసలు మీరేం అడగలేరు కూడా. మీరు అనుకుంటున్నారు అంతే, మేము అడగేస్తాం. ఇంకేత క్లారిటీ లేదు. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను, ఈ 3.5 సంవత్సరాలలో పృథ్వీ గ్రహం మీద ఖచ్చితంగా సప్తఋషుల యొక్క ఆశ్రమాలు భౌతికంగా మన కళ్ళ ముందే రూపుదాలుస్తాయి. పూర్వకాలంలో ఎలాగైతే అనేక మంది వాళ్ళ వాళ్ళ రాజపుత్రులు కానీ వాళ్ళ వాళ్ళ పిల్లలు కానీ, రాజపుత్రులే కాదు, కృష్ణుడితో పాటు సుధాముడు చదివాడు, కుచేలుడు చదివాడు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. చేత పూర్వకాలంలో ఉన్న ఋషుల యొక్క ఆశ్రమాలు డబ్బున్న వాళ్ళకే రాజులకే కాదు, అందరికీ. అలాంటి రోజు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వస్తుంది, మీరు కోరుకుంటూ వస్తుంది. మీరు కోరుకోకపోతే ఏం లాభం? నేను కాలేజీలో లెక్చరర్గా చేరిన కొత్తలో ఎవడు సంస్కృతం చదివేవాడు కాదు, సంస్కృతం లెక్చర్ లేడు. ఇప్పుడు కాలేజీలో తెలుగు లెక్చర్ ఇచ్చలేడు, సంస్కృతం లెక్చర్ ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏదైనా సంస్కృతం కావాలి అని మీరు కోరుకుంటున్నారు. కోరుకోకపోతే ఉంటాడా సంస్కృతం లెక్చర్. అలాగే ఋషులు తమ ఆశ్రమాన్ని తీసుకుని పృథ్వీ గ్రహం మీదకి వచ్చేస్తాము అంటున్నారు, రైట్? వాళ్ళ రేపు నుంచి గ్రీన్ సిగ్నల్. మీరు ఆ ఆశ్రమంలో చేరటానికి దమ్ము ఉన్నదా, ధైర్యం ఉన్నదా మీకు? కానీ మీ ప్రవర్తన మాత్రము ఖచ్చితంగా మీకు గురువుల అవసరం లేదు అని తెలుపుతోంది అని నేను నిస్మోహమాటంగా చెప్తున్నాను. మీరు బాధపడితే బాధపడండి, నాకేం చేశాను? ఉన్నది ఉన్నట్టు చెప్పలేని గురువు అసలు అనవసరం మీకు. స్పష్టంగా మీ లోపాలు చెప్పగలగాలి. మీకు గురువుల కల్లే, గురువుల యొక్క ప్రాణిక కల్లే. మీకేం కావాలంటే మీ పనులు జరగడం కావాలి. మీ పనులు జరగటానికి గురువులు వాళ్ళ హిమాలయాల్లో ఉన్న ఆశ్రమాలు వదులుకుని ఇక్కడికి రావాలి, అక్కడే వాళ్ళు ఇలా చెయ్యని ఇస్తే మీ ప్రారంభానుసారము జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది. క్లియర్? దీనికి దేనికి గురువుల యొక్క ఆశ్రమము పృథ్వీ గ్రహం మీద ఎక్కడ దిగుతుంది? ఓ ఫ్యాక్టరీ కావాలంటే హంగర్ స్ట్రైక్ చేస్తాం కదా, మా ఏరియాలో రావాలంటే మా ఏరియాలో రావాలి. మరి గురువులు కావాలంటే మీకులో ఎవరైనా స్ట్రైక్ చేసే దమ్ముందా, కోరికుందా? అసలు నా మా ఊళ్ళో రెండు గురువు గారు, అమ్మో మేము గురువుని ఎక్కడ భరిస్తామండి? మీ పాపాలు మీ బాధలన్నీ మాత్రం గురువు భరించాలి. గురువు మీద మాకు చాలా ప్రేమ ఉందండి అని చెప్తారు. గురువు మీద కాదు ప్రేమ ఉండాల్సింది, గురువు యొక్క పని మీద ప్రేమ ఉండాలి. గురువు మీద ప్రేమ ఉంటే ప్రేమ స్వరూపుడైనటువంటి వాడికి నీ ప్రేమ ఎందుకు కావాలా వాడికి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని కొరకు ఒకే ఒక మార్గం ఉంది గురువుల అనుగ్రహం పొందటానికి, భాగవత పారాయణ, గురు చరిత్రల పారాయణ. ఇంకో మార్గం లేదు. అది రాయలేదు వ్యాసుడు. నాలుగు వేదాలు క్రోడీకరించాడు. క్రోడీకరించాడంటే తెలుసు కదా, వేదాలు ఉన్నాయి అప్పుడు చాలా ముందు నుంచి. దాన్ని ఒక పద్ధతిగా నేర్పెట్టి కొన్ని శిష్యులకు అందజేశాడు. శిష్య పురాణాలు, పురాణాలు, స్మృతులు, గీతలు, మహాభారతం రాశాడు. సరే, ఆయనకంటే ముందు వాల్మీకి రామాయణం రాశాడు. ఇంత ఉన్నా కూడా వ్యాసుడికి ఒక ఆవేదన లోపల, నేను ఈ రోజు చెప్పలేకపోయాను, నేను ఈ రోజు చేయలేకపోయాను. అప్పుడు నాలుగు రోజు చెప్పాడు, నువ్వు గురువు గురించి ఏమీ చెప్పలేదయ్యా, వేదాలు నేర్పేదెవడు, ధర్మాన్ని నేర్పేదెవడు, శాస్త్రాలను మనకి అవగాహన అయ్యేటట్టు చెప్పేది ఎవడు? వాడి గురించి నువ్వు రాయలే, గురువు గురించి నువ్వు చెప్పలే, అందుకు ఈ బాధ రైట్ అన్నాడు భాగవతం. ఆ భాగవతమే ప్రతి గురువు యొక్క చరిత్ర, ప్రతి గురువు యొక్క చరిత్ర. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృష్ణుడి యొక్క చరిత్ర మాత్రమే కాదు, మీకు అవగాహన ఉండి దాన్ని చదువుకోగలిగితే మీకు తెలుస్తుంది అది ప్రతి గురువు యొక్క చరిత్ర ఉన్నందులో. ప్రతి గురువుని ఏ క్రైస్ట్ యొక్క చరిత్ర అక్కడ ఉంది, మొహమ్మద్ యొక్క చరిత్ర అక్కడ ఉంది, మీరు తీసి చదివితే తెలుస్తుంది మీ చరిత్ర. అందులో దశమ స్కందము జగద్గురువు యొక్క అవతరణ యొక్క స్కందము, జగద్గురువు యొక్క కార్యక్రమాల స్కందము. చాలా రోజులు బట్టి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, యజ్ఞ విధానము భారతీయులకి చాలా ఉపయోగపడుతుంది. సహ యజ్ఞ ప్రజా సృష్టివ పురోవాచ ప్రజాపతి అనేను ప్రసవిశ్వం ఏషవో స్మిత్త కామధు. చుక్కంటే ఇండుకోవటం, పితుక్కోవటం, ఇష్టం వచ్చిన కోరికలు పితుక్కోవాలి. ఒక కోరిక రెండు కోరిక పితుక్కోవటం అంటే అర్థమైంది కదా, ఒక కోరిక రెండు కోరికల, నీ ఇష్టం ఎన్ని కోరికలు కావాలంటే కోరుకో. టెక్నిక్ మాత్రం ఒకటే యజ్ఞము. ఆ యజ్ఞ విధానాన్ని భారత దశమ స్కందంతో కలిపి దశమ స్కందంలోని ప్రతి శ్లోకానికి ఆహుతి వేయండి. దిగుతాడు గురువు ఖచ్చితంగా, దిగు ఎక్కడ దిగుతాడు, ఎక్కడ ఆహుతులు పడితే అక్కడ దిగుతాడు, అంతే కదా. యజ్ఞంలోంచి వ్యక్తులు ఆవిర్భవిస్తారు, సంస్కారాలు ఆవిర్భవిస్తాయి. మనం నమ్మం అది,
ఎందుకంటే మన యొక్క సంస్కారాలని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క శాస్త్రాలని మర్చిపోయింది. అసంభవం అనిపిస్తుంది. మీకున్నటువంటి ఒక చిన్న సెల్తో ప్రపంచం అంతా నీ చేతిలో ఉందా లేదా? ఇప్పుడు ఎవరితోనైనా నువ్వు కాంటాక్ట్ చేసుకో. మరి యజ్ఞ విద్యతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని నువ్వు కాంటాక్ట్ చేసుకోవచ్చంటే ఎందుకు నీకు అర్థం అవుతుంది? ఎందుకంటే ప్రాక్టీస్ చెయ్యక చేస్తే వస్తుంది. నమ్మకం ఉన్నా లేకపోయినా, అందుకే నేనేం చెప్తున్నాను, నేను ఈ దశమస్కంద పారాయణ, దశమస్కంద ఆహుతులు ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా ఓ సంవత్సరం పాటు రాత్రి పగలు జరగాలి. ఉంటేనే మీకు గురువుల మీద ఏదైనా ప్రేమ ఉందని అర్థం. తప్పక్కడ నటించవద్దు నాతో, ఇంకా చేస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. నన్ను నాకు అనవసరం. మీతో మీరు చేయని వాళ్ళు నాకెందుకు? 48 ఉంటే ఒక ఊళ్ళో రోజుకు 1/2 కూర్చుంటే చాలు, 24 ఎగ్జామ్ జరిగింది. అంటే మీకు 1/2 టైం లేని వాళ్ళ మీరు? అంత గొప్ప వాళ్ళ మీరు? టీవీ చూడటానికి 3-3 టైం ఉంటుంది మీకు? పక్కింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మీకు అసలు ఎంత టైము? ఆవేదన అర్థం చేసుకోండి, ఆ అవకాశాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ తిరుమలలో స్వయముగా శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క స్థలంలో గోగర్భములో సాధన చేసినటువంటి గురువు ఆశ్రమంలో, గోగర్భం అనేది మీకు తర్వాత అర్థమవుతుంది, ఆ మాటకు అర్థమేంటో. ఇక్కడే ఉండవు మాటలు. గురువుల యొక్క జీవితంలో ఏది జరిగినా ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. అందుకని ఇక్కడ పెట్టింది. మన అదృష్టం ఒప్పుకున్నారు కూడా, కుదరదండి అన్నారుగా, కుదిరిందిగా, సరే బాగానే ఉంది, కుదిరితే మీరేం చేస్తున్నారు అని. ఇంతమంది మనం ఉన్నాం ఇక్కడ, ఒకళ్ళు 1/2 అక్కడ కూర్చున్నా అయిపోతుంది. సరే అంత టైం లేదా? ఇంకోటి ఏం చెప్పాను? ఇది అప్పుకు తెచ్చా భాగవతం తెలుగు అర్థం చెప్పింటా. మీరేం చేస్తారంటే, ఎప్పుడో వీలున్న వాళ్ళు 3 యజ్ఞంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 ఎక్కువ కూర్చోవద్దు, తక్కువ కూర్చోవద్దు, 2 ఉండాలి, అంతకంటే ఎక్కువ చాలదే. మిగతా వాళ్ళు మీరు ఒక టైం టేబుల్ వేసుకుని ఆ శ్లోకానికి అర్థం, శ్లోకాలు ఉన్నాయి కదా, శ్లోకానికి అర్థం చూపిస్తే ఇంకా బాగుంది. వీలవుతే హైదరాబాద్ లో వాళ్ళు ఏం చేశారు అంటే తెలుగు తాత్పర్యం కూడా చదివి అప్పుడు స్వాహా అన్నారు. సంస్కృత శ్లోకం చదవాల్సిందే, దాని తర్వాత తెలుగు తాత్పర్యం చదివేవారు. చదివేటప్పుడు స్వాహ అది అవసరం, ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో తెలియాలి. మనకి తొందర ఏమీ లేదు, 24 ఈ 7 పాటు జరగాలి కనుక తాత్పర్యం చదివి వేస్తే చాలా మంచిది. అది కాదమ్మా తెలుగు అర్థం, తెలుగు తాత్పర్యం ఉన్నది కొన్నాం కదా, దశమస్కంద. ఇది 1 పాటు మొత్తం భారతదేశంలో జరగాలి. క్లియర్? మన ఆశ్రమాలు, మన వాళ్ళు, గురువుల ఆశ్రమాలు దీని గురించి అనుభూతి ఉన్నటువంటి ఆశ్రమాలలో, అవగాహన ఉన్నటువంటి ఆశ్రమాలలో ఇది ఖచ్చితంగా జరగాలి. దింపాలి ఆ జగద్గురువుని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు మనం ఇది చేస్తే, నేను చెప్పాను కదా, హిరణ్యకశిపుడు రావణాసుడు కొంప ముంచేస్తూ ఉంటే నేను రావడానికి రెడీగా ఉన్నాయి బాబు, మీరు దింపండి నన్ను. ఎలా దింపగలం? ఆర్తి ఎక్కువ అయితే దిగుతుంది, కావగొట్టి చెవులు మూసి ఏడిపించేస్తే మీకు కళ్ళమట నీళ్లు తెప్పించి రక్త కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు పిలిచాడు. అలా ఏడిపిస్తే తప్ప మీరు వినరుగా, అలా ఏడిపిస్తే వినాలా? బుర్ర లేదా మీకు? ఏడిపించక ముందు పిలవకూడదా గురువుని? ఏడుస్తేనే పిలవాలా? పిలవండి. కృష్ణ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ పిలుపుకి యజ్ఞాన్ని కలిపాను. యజ్ఞ విధానం యొక్క గొప్పతనం భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు.
ఉపయోగించుకోండి. మీరు వాళ్ళకి చెప్పండి, మీ మీ ఊళ్ళల్లో చేయించండి. మీ నెత్తి మీద శని తాండవించాక మొత్తము ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది అన్నప్పుడు పిలిచే పిలుపు కంటే ఇప్పుడు పిలిచే పిలుపుకి ఎక్కువ విలువ ఉంటుంది. ఇంతే అంటే ఆతో జిజ్ఞాసుదర్ధార్థి ధ్యాన యుగ ధ్యానంతో ఇలా చేస్తే ఇది మంచిది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు పిలిస్తే భగవంతుడికి ఎక్కువ ఇష్టం, జ్ఞాని అంటే ఎక్కువ ఇష్టం. ఎంత ఏంటి జ్ఞాని అంటే సైన్స్ తెలుసు. రెండో కార్యక్రమం ఏంటి, దశమ స్కందము అఖండ సాప్తాహిక యజ్ఞ కార్యక్రమాలు 52 వారాల పాటు జరగాలి, ప్రతి ఊళ్ళో జరగాలి. మంచిది అని తెలిసాక మీకు 48 మంది దొరకలేదని మానేయండి. మీరు ఇద్దరే ఉంటే చేయండి, పడిపోయేంత వరకు చేయండి. ఏమైంది ఓ వరల్డ్ రికార్డ్ అవుతుంది, 7 రోజుల పాటు వీళ్ళు నిద్రపోకుండా యజ్ఞం చేశారు అని. కావాలంటే మీరు TV9 వాళ్ళని వాళ్ళని చూపించుకుని అక్కడ కూడా చేయించండి. నాకే అభ్యర్థం వంట అర్థమైందా? సహకరించే వాళ్ళు ఉండరు, ఉంటే ఇలా ఇందుకు ఏడుస్తుంది దేశం? ఉండదు. అర్థమైనటువంటి వాడు సహకరించారు. క్లియర్? దశమస్కందంలో తెలుగు అర్థాలతో పాటు తెలుగు లిపిలో ఉన్నది దశమస్కందము. కాస్త చూసుకోండి, చదువుకోండి, మననం చేసుకోండి. 2 కార్యక్రమాలు చెప్పాను. ఈ 2 కార్యక్రమాలు నేను జరుగుతూ ఉంటేనే తర్వాత నా క్లాస్ నుంచి ఎన్నిసార్లు చెప్పంటారు నన్ను. ఆసన ప్రాణాయామాలతో పాటు బ్రహ్మచర్యము, ఈశ్వర ప్రధానం యొక్క విలువ చెప్పండి. దాంతోపాటు మిగతా వంటి కూడా అపరిగ్రహము, అయాచకము, అపరిగ్రహము, అహింస అన్నీ చెప్పండి. అంతేకమ్మా, మంచిది అన్నప్పుడు చెప్పచ్చు కదా. మనం ఒక సినిమా చూస్తే చెప్తాం కదా మంచిది. అలాంటిది ఇంత గొప్ప విషయం మనం చెప్పకపోతే మంది తప్పు. చెప్పి చేయించుకోండి, ఇక్కడ చూడండి. లేదంటే మన వాళ్ళు ఎవరిని అడిగినా వస్తారని నా నమ్మకం. వెళ్తావా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు మన వాళ్ళకి అది చేతులు వచ్చండి, ఈ యజ్ఞ విధానం తెలిసిన వాళ్ళు? వీళ్ళల్లో ఎవరిని అడిగినా చెప్తారమ్మా. ఓకే, మీరు చేతి పూర్తిగా వేస్తలేదు, మీరు మొహమాట పడి చేశారు. అంటే సగం చెప్పాలి సగం చెప్పకూడదని ఉందా మీకు? పూర్తిగా చెప్తారా? చేతి పూర్తిగా వేస్తండి. రెండు కార్యక్రమాలు వెరీ క్లియర్. ఒకటి వ్యక్తిగతంగా ఆసన ప్రాణాయామాలు ఏమని, రెండవది గురువుల యొక్క ఆర్తి అర్థం చేసుకోండి. ఈనాడు కనుక గురువులు ప్రజల మధ్యకి వచ్చి ఈ విషయం చెప్పకపోతే ఆధ్యాత్మిక లుప్తమైపోతుంది. లుప్తమైపోతే గురువుకి భగవంతుడికి ఏమీ లాస్ లేదు, నష్టపోయేది మనం. క్షిపా మజస్రం అశుభాన్ ఆసురీచేవరి వినవా, విశ్వరిపారస్థాన్ అన్నాడు భగవద్గీత 16వ అధ్యాయంలో. ఆసురీయంలో క్షిపా, మనకంటే అసలు ఎవరు లేదు. ఎక్కడో రాక్షసులు ఉంటారు అనుకోకండి. మా గురువు గారు ఈ విషయాల గురించి చెప్తూ హరిద్వార్లో, మీరు ఎప్పుడైనా రాక్షసుల్ని చూశారా అన్న? చూడలేదండి. చూపించారా అన్న? చూస్తే భయపడరు కదా అన్న? భయపడవండి, చూపించారా. రేపు బ్రష్ చేసుకుంటున్నప్పుడు మీకు అర్థంగా అవుడు కనిపిస్తాడు చూడు, వాడికంటే పెద్ద రాక్షసుడు లేదయ్యా. బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఎవరు మొహం చూస్తాం రోజు? మనమే. భగవంతుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అన్నా కూడా ఆ భగవంతుణ్ణి ఆశించకుండా ఇతరులను ఆశించేవాడు అసురుడు కాక ఏమవుతాడు? మీరేదో గొప్పవాళ్ళు అనుకోవద్దండి. మీరు అనేటటువంటి దాంట్లో నేను కూడా ఉన్నాను. అంతేట మార్చారు మమ్మల్ని తిడతారు, మీరు పెద్ద గొప్ప, నేను అంతే బాబు. మనమే రాక్షసులం. భగవంతుడిని మర్చిపోయి భగవంతుడు కొరకు కాక మన కోసం జీవిస్తున్నానే రాక్షసుడు. భగవంతుడి కోసం జీవిస్తే ఇదే జీవితం, ఎవరి కోసం జీవిస్తున్నాం? మూడవ కార్యక్రమం ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడు అర్థమవుతున్నాయి కదా, మొదటిది వ్యక్తిగతంగా, రెండవది సమాజపరంగా. ఇలాంటి పరిస్థితుల్ని రూపమాపటానికి గురువుల్ని దిప్పుకుందాం, గురువుల్ని అడుక్కుందాం. బాబు మా చేత కాదు, చేతులు వచ్చేసాం, నువ్వు వచ్చి రక్షించు, ఖచ్చితంగా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడో, ఎన్ని చమత్కారాలు జరుగుతాయి. కంసుడి చెరసాలలో చేతులు కాళ్ళు కట్టేసిబడినటువంటి, జైలుకి తాళాలు వేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఏం జరిగింది? అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాం, మనకి చేతులు కాళ్ళు ఆడుతున్నాయి, మనం కావాల్సింది చేయగలం, మనకి ఎవడు కాపలాలు కాగితే నేను మంచి పని చేయటానికి అడ్డు తగులుతాం అని మన మనస్సులే మనకి కాపలా కాస్తనే దానికి అవడు ఏం చేయదు. చమత్కారాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి చమత్కారాలు. కానీ చమత్కారాలు ఎందుకు జరుగుతాయి? నీ యొక్క ఆచరణ, నీ యొక్క ప్రేమ. మూడవ కార్యక్రమం కొంచెం విచిత్రమైనటువంటి కార్యక్రమం. విచిత్రం ఎందుకంటావు అంటే, మీరు దాన్ని సవ్యంగా అవగాహన చేసుకోకపోతే మరి కొంచెం చికాకులు వస్తాయి. కానీ మరి తప్పదు కదా, ప్రకృతిలో మూడు శక్తులు ఉంటాయి ఇప్పుడు కూడా. దాన్ని సత్వరజస్తమ గుణాలని వేదాంతులు అంటూ ఉంటారు. దేవతల మీద, తాంత్రికుల మీద ఆ వ్యవస్థ పరంగా చెప్పుకునేవాళ్ళు హెయిల్ హెయిల్లీ, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అని పేరుతో పిలుస్తుంది. ఈనాడు రెండు విషయాలు మానవుడికి అందుబాటులో ఉన్నాయి. ఒకటేంటి అంటే క్లీన్ శక్తి, మహాకాళి శక్తి, పదార్థ శక్తి, సైన్స్. పదార్థ శక్తి ఎంత అందుబాటులో ఉందో చూస్తున్నారు కదా, ఏదైనా చేసేయగలం మనం సైన్స్తో, ఏదైనా చేసేయగలం. దీన్ని క్లీన్ శక్తి అంటాం తాంత్రిక భాషలో. మామూలుగా మన యోగ శాస్త్రంలో తామసి శక్తి అంటాం. ఎందుకంటే పదార్థము తమస్సు. రెండవది బుద్ధి. బుద్ధి ఎంత వికసించిందో మనిషిది, ఎన్ని కబుర్లు చెప్తాడో ఎవరినైనా కదిలించి చూడండి. మీరు వేదాంతులు కూడా చెప్పలేని వేదాంతం చెప్పగలం మనం. మన వరకు వస్తేనే ప్రమాదం. కానీ దీన్ని ఏమంటాం మనం, జ్ఞానశక్తి, క్రియం శక్తి అని సంతరిస్తాం. ఈ రెండింటికి మధ్య సమన్వయం సాధించేటటువంటి ఇంకొక శక్తి ఉంది, క్రియం శక్తి అని, మహాలక్ష్మి అంటే. ఏటి రెండింటికి మధ్య సమన్వయం వస్తుంది? బుద్ధికి, ఆచరణకి. డయాబెటీస్ ఉంది, నాయన తీపి తినొద్దు అని డాక్టర్ బుద్ధిస్తాడు, వాడికి తెలుసు అంటే బుద్ధి ఉన్నట్టేగా. కానీ ఏమంటాడు, ఈ ఒక్కసారికి తినేస్తానంటే, ఈ ఒక్కసారికి ప్రతిరోజు ఒకసారి అవుతుంది. అంటే ఏంటి, వాడి శరీరము తమోగుణం, వాడు అందుబాటులో లేదు, కంట్రోల్లో లేదు. బుద్ధి ఉంది, శరీరం ఉంది, ఏం కావాలి మనకి, వీటి రెండింటికి మధ్య సమన్వయం. క్రీమ్ అంటాం దాన్ని, మహాలక్ష్మి అంటాం. ఈనాడు ఆ సమన్వయం చాలా అవసరం. ఇది వరకు అక్కర్లే ఆ సమన్వయం. కానీ ఇప్పుడు ఆ సమన్వయం లేకపోతే కొంపలు అంటుకుపోతున్నాయి. కమ్యూనికేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటున్నది ప్రపంచం మొత్తం వినేటట్టు చేయగలం మనం. ప్రపంచం మొత్తం, తిరుమల మొత్తం కాదు, అవునా కాదా? ఆ శక్తి ఉంది. ఆచరణ మనమే చేయాలి. ఏంటి తేడా? శ్రీ. అందుకే భగవంతుడు ఎప్పుడు అవతారం చేసినా ముందు శ్రీ శక్తి ముందు దిగుతుంది. కృష్ణుడు శ్రీనే మాయాశక్తి అని కూడా అంటారు. పేర్ల యొక్క గందరగోళంలో పడకండి. అందుకే నేను చెప్పాను, పేర్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన, మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడి యొక్క మాయాశక్తి ప్రపంచంలో లేకపోతే ఏ చమత్కారాలు జరగవు. అందుకే కృష్ణావతారం కంటే ముందు యోగమాయ అంతరిక్షంలో నిలుస్తుంది. మీ కంప్యూటర్ పనిచేయాలంటే ముందు సాఫ్ట్వేర్ లోపల ఉండాలి. దానికి మన ఆంధ్రప్రదేశ్ నిర్మించటానికి బీజాలు వేసినటువంటి విద్యారణ్య స్వాముల వారు ఒక మహాలక్ష్మి సాధన అందించారు. ఆ సాధన చేసుకోండి. మూడు చేస్తారో ఏదో ఒకటే చేస్తారో ఇష్టం, కానీ చేయండి. యమ నియమాలతో కూడిన ఆసన ప్రాణాయామాలు అందరూ చేసుకోవాలి. ఈ సమన్వయాత్మకమైనటువంటి మహాలక్ష్మి సాధన వీలున్న వాళ్ళు వీలున్నట్టు చేసుకోండి. అంటే సాధన అనేసరి కదా నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించగలిగే వాళ్ళు చేసుకోండి. యజ్ఞము దశమస్కంద భాగవత యజ్ఞానికి ఏ నియమాలు లేవు, ఒకటే ఒక నియమం ఏముంది అంటే భారతీయ డ్రెస్ లో కూర్చోండి. భారతీయ డ్రెస్ అంటే ప్యాంటు అది వేసుకుని దయచేసి కూర్చోకండి. కనీసం ఆ మాత్రం సంస్కృతికి గౌరవం ఇద్దాం మనం యజ్ఞం అందుకని. రెండోది ఏంటి, ఎవరు యజ్ఞంలో కూర్చోదలుచుకున్నా షట్కర్మలన్నీ ఉంటాయి యజ్ఞానికి. అపవిత్ర పవిత్రవ దగ్గర నుంచి ఒక ఆరు కర్మలు ఉంటాయి, అది చేసుకున్నాక యజ్ఞం. ఆ ఆరు కర్మలు చేసుకోవటానికి మీకు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ భోంచేసాక చేసుకోవచ్చా, భోంచేసాక సినిమా చూడొచ్చా, భోంచేసాక సినిమా చూడొచ్చా చూడకూడదా, మరి యజ్ఞానికి ఎందుకు మీకు అనుమానం వస్తుంది? అర్థమవుతుందా? మనకి ఎలా ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టడానికి కారణం కూడా చెప్పాలి అంటే ఎగ్గొట్టేసేయండి. మానేయండి, నాకే అర్థం, ఈ కారణం చెప్పి మానకండి. ఇప్పుడు భోంచేసామండి, యజ్ఞం ఎలా కూర్చుంటామండి? ఒక వ్యక్తి నాతో ఆసనాలు ఇవి చేయటం చాలా మంచిదే అండి, భోజనం చేసాక మరి ఆసనాలు వేయకూడదు కదండి అన్నాడు. నీ పరిచయవయ్యా అన్న, ఇప్పుడు మేము పెళ్లి భోజనం చేస్తున్నాం, భోజనం అయిపోయింది, పరిచయవయ్యా అన్న. కావాలని నేను పరిచి పట్టుకోలేదు, పరిచి కింద పడింది. ఏం చేశాడు వంగొచ్చా మరి భోజనం చేశాక? మరి అప్పుడేం అవుదా, పరిచి తీసుకుంటే వంగొచ్చా? అర్థమవుతుందా? చెయ్యకూడదు అనుకుని మీరు ఏదో కారణం ఎందుకయ్యా చెప్తారు? మంచి పని చేయడానికి కారణం కావాలా? గర్భ పని చేయడానికి అయితే కారణం కావాలి, మంచి పని చేయడానికి కారణం ఎందుకు? అందుకే గురువు యొక్క భగవంతుడి యొక్క కృపను అహైతుకి కృప అంటాం. అహైతుకి అంటే కారణం లేదు, కారణం ఉండదు కూడా. తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి కారణం ఉంటుందా? నువ్వు ఈ పని చేస్తే వస్తేనే నీకు ప్రేమిస్తాను, నువ్వు ఈ పని చేయకపోతే నీకు ప్రేమించను అంటావా? మన ప్రేమ అహేతుకి. అర్థమవుతుందా? ఈ యాంగిల్లో ఈ మూడు కార్యక్రమాలు మీరు చేసుకోండి. మహాలక్ష్మి సాధన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఉన్నాడు మహాలక్ష్మి సాధన అవసరం లేకపోయింది, కానీ ఇప్పుడు వనరులు ఎక్కువైపోయాయి, బుద్ధి వనరులతో పాటు కరగలేదు, బుద్ధి భ్రష్టత్వం చెందింది. వనరులు ఎక్కువైపోతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి, ఆఖరికి భార్యాభర్తలు కూడా ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారంట. బాంబేలో అక్కడ అవుతే తల్లిదండ్రులను ఏమంటారు అంటే సండే మమ్మీ డాడీ అంటారు. ఇంకేంటే తల్లిదండ్రులని వాళ్ళు ఆదివారాలు చూస్తారు. మిగతా రోజుల్లో పిల్లవాడు లేవకముందే వాడు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పడుకున్నాక వస్తాడు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగిపోయింది, అంతా చదిగిపోయింది, తల్లిదండ్రుల ప్రేమ పోయింది. ఈ మూడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ మహాలక్ష్మి సాధన ఈనాడు చాలా అవసరమైనది. ఈ మహాలక్ష్మి సాధనతో పాటు ఓ విచిత్రమైనటువంటి దేవతా శక్తిని మనం మర్చిపోతున్నాం, వినాయకుడిని మర్చిపోతున్నాం, పూర్తిగా మర్చిపోయాం. అసలు పేరుకి ఎప్పుడో పూజ చేస్తున్నప్ప అసలు వినాయకుడు అనేటటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. అసలు అన్నిటికీ ముందు ఆ దేవుణ్ణి పూజ చేస్తే తప్ప లాభం లేదు. ఆఖరికి శివుడికి పార్వతికి కూడా వాడే ముందు ఆరాధ్య దైవం అన్న సంగతి మర్చిపోయాం. ఎందుకు అలా జరిగింది, దాని వెనకాతల ఏమున్నది అన్నది మొన్న అమావాస్య నాడు నుంచి కొంతమందిని నేను లక్ష్మీ గణపతి మంత్రం సాధన చేయమని చెప్పాను. ఆ సాధకులకు విశేషమైనటువంటి సాధన రేపు 12వ తారీఖు రాత్రి నేను మీకు వివరిస్తా. ఎందుకది చేయమంటున్నాను నేను, ఎందుకది అవసరం, మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచి అయినా మొదలెట్టుకుని అది చేసుకోండి. కానీ సంక్షిపించుకోవాల్సి వస్తుంది నేచురల్గా, కొంచెం అది ఆలోచించుకుని చేసుకోండి. ఆ రోజు ఇచ్చేటటువంటి దీక్షా కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే, కానీ అమావాస్య నుంచి ఈ పూర్ణిమ వరకు సాధన చేస్తున్నటువంటి వాళ్లకు నేను ఇచ్చేటటువంటి దీక్ష యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మీరు కూడా ఆ దీక్ష ఇతరులకు ఇవ్వగలుగుతారు. గురు పరంపర అనేది మళ్ళీ తిరిగి ఏర్పరచాలని మనం మర్చిపోయాం. గురు పరంపర పోయింది, మళ్ళీ ఆ గురు పరంపరనే ఒక లైన్ లో పెట్టడానికి తర్వాత మహర్షులే భూమి మీదకి దిగాక 4-5 సంవత్సరాల తర్వాత మన యొక్క ఈ కార్యక్రమాలకి వాళ్లే మార్గదర్శకులు అవుతారు. కానీ మీ యొక్క మార్గదర్శకత్వం కావాలి మాకు అనేటటువంటి యాచన మన కర్మల ద్వారా చూపిద్దాం. సరేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. గురువులందరూ ఒకే, ఇక్కడ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేనటువంటి మీరు గురువుకి పనికిరారు. ఇక్కడ కార్యక్రమాల తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోండి. ఆ టైం టేబుల్ స్పష్టంగా ఫాలో అవ్వండి. మీ టైం టేబుల్ కాదు, వీళ్ళ టైం టేబుల్. సరేనా?